ಮಧ್ಯಾಹ್ನಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯಿಪುರಂ ಮಖಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಆಂಜನೇಯ ಮತಿ ಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾಂ ಅಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಸೀತಾ ಮಾತ ಎಕ್ಕಡುನ್ನದೋ, ಲಂಕಾನಗರಂ ಎಂತ ದೂರ ಉಂಟುಂದೋ ಸಂಪಾತಿ ವಾನರುಲಕ್ಕೆ ಚೆಪ್ಪಾಡು. ರಾಮುನಿಕಿ ಏ ವಂಕತೋ అయినా ఒక రవ్వంత సాయం చేస్తే ఆ మహాఫలితం ఎప్పుడూ ఉంటుంది గనక ఆయనకి వెంటనే రెక్కలు వచ్చాయి. నిశాకరుడనే ఋషి చాలా కాలం క్రితం నాకు ఈ విషయం చెప్పాడు. నేనే నీకు రెక్కలు ఇవ్వగలను కానీ ఇవ్వను, భవిష్యత్తులో ఇక్కడికి వానరులు వస్తారు, వారికి నీ దివ్యశక్తితో మీ వైనతేయ వంశము పక్షులకు ఉండేటటువంటి దూరదృష్టితో సీత ఎక్కడ ఉందో చెప్పు, సాయం చెయ్యి, ఆ పుణ్య ఫలితం వల్ల నీకు రెక్కలు వస్తాయి అని ఎప్పుడో నిశాకరుడు నాకు చెప్పాడు. అది నిజమయ్యింది. ఇదిగో నాకు రెక్కలు వచ్చాయి అని సంపాతి తన రెక్కలను చూచి మురిసిపోయి ఎర్రగా అద్భుతంగా ఉన్న రెక్కల్ని చూచి చాలా కాలం అయిపోయి భూమి మీదే ఉండిపోయాను, ఈ మధ్యన ఎగరడం ప్రాక్టీస్ చేయలేదు, ఇంక వెంటనే ఎగురుతాను, నా బలం పరీక్షించుకుంటానని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇది కొంతవరకు నిజమేలండి. కొంతకాలం పాటు ఏ యాక్సిడెంటో అయ్యి కాలో చెయ్యో ఫ్రాక్చర్ అయిన వాడు ఇంట్లో పడి ఉంటాడు సారా, వాడ కాస్త కాలు సెట్ అయ్యాక అబ్బా మంచం మీద కూర్చుని విసిగిపోయానండి, ఒకసారి నడిచి వస్తానండి అని బయటికి బయలుదేరతాడు. ఈ కరోనా నుంచి ఒక్కసారి రిలాక్సేషన్ ఇవ్వగానే అందరూ రోడ్డు మీద పడిపోలే, అబ్బా ఓ 3 నెలలు 4 నెలలు ఇంట్లో పడున్నామని పాపం గజగజలాడి బయటకు వచ్చారు. నాలాగా రామకథ చెప్పేవాడి కోసం మీరు వచ్చారు, రాముడి కోసం కొందరు వచ్చారు, ఆ రా పొట్టి చేసి ఇంకో దానికోసం కొందరు పోయారు. కానీ మన సంఖ్య కంటే వాళ్ళ సంఖ్య గట్టిదనుకోండి, పాపం వాళ్ళు ఆ షాపు దగ్గర బారులు తీరి ఉంటే ఆహాహాహా ఏం ముచ్చటేస్తుంది మనకి అంటే. ఎందుకంటే ఇంతకాలం లోపల ఉన్నారు, జైల్లో ఉన్నట్టుగా అనిపించింది, ఒక్కసారి స్వేచ్ఛ రాగానే రెచ్చిపోవడం మొదలు పెడతారన్నమాట. అలాగే కొన్ని వేల సంవత్సరముల నుంచి దాదాపు 8000 సంవత్సరములకు పైబడి పాపం ఈ సంపాతి కదల లేకుండా పడున్నాడు. ఇప్పుడు రెక్కలు రాగానే ఝామ్మని ఎగిరిపోయాడు. నా పరాక్రమం చూసుకుంటాను, నా రెక్కల వేగం చూసుకుంటాను, ఈ రెక్కలు ఎంత వేగంగా పెడతాయో ఎంత బలంగా ఉన్నాయో పరీక్షించుకుంటాను వెళ్ళిపోయాడు. అంతకు ఒక గంట గంటన్నర క్రితం నాకు రెక్కలు లేవు, రెక్కలే ఉంటే ఆ రావణాసురుడు డొక్క పగలగొట్టేనా సరే ఎక్కడుందో చేతని వెతికి టక్కును పట్టుకొచ్చేవాడిని అన్నాడు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయాడు. ఈ మర్చిపోవడాన్నే రాజకీయం అంటారు కొందరు. వాగ్దానం చేయటం చాలా తేలిక, కానీ ఒక్కసారి గద్దెక్కిన తర్వాత అన్నీ మర్చిపోతాం. పాపం సంపాద కూడా మర్చిపోయాడు. అయితేనే భగవంతుడికి ఏదో ఒక్కతో సాయం చేశాడు కాబట్టి ఆ పుణ్యం ఆయన నిలబెట్టింది అనుకోండి. వీటన్నిటికంటే అసలు వాడికి ఆ సాయం చేసే అవకాశం పరమాత్మ ఇవ్వడు. సీతను అన్వేషించడానికి ఎంత ఉపాసన కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత మనోబలం కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత సాధన కావాలి, ఎవరు పడితే వాడు సీతను వెతకగలరా మరి? ఆ యోగం కేవలం హనుమంతుడికి మాత్రమే దక్కింది. మిగతా వాళ్ళంతా ఎంత పనివాళ్ళైనా ఒక హనుమాన్ మాత్రమే సీతను అన్వేషించాలి. మనందరికీ కూడా లోపల ఆ కాలంలో ఉండుండొచ్చు, మనం కూడా ఉండుండొచ్చు. అందులో నాకు నమ్మకం ఏంటంటే మీలో కొంతమంది ఆంజనేయ స్వామి పక్కన ఉన్న చిన్న చిన్న కోతుల్లో ఉండుండొచ్చు, పిల్ల కోతుళ్ళు. ఏమో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు ఏం చెప్పగలం. అయినా ఆ అవకాశం మాత్రం హనుమంతుడికే దక్కింది. ఇప్పుడు వీళ్ళందరూ సంపాతి వెళ్ళిపోగానే సముద్ర తీరం దగ్గరకు వచ్చారు. వాళ్ళ దృష్టిలో సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోదాం, ఆ మధ్యలో ఉంది కదా లంక, కేవలం 100 యోజనాలే కదా, రిమును ఎగురుదాం, లంకలోకి వెడదాం, సీతను అన్వేషిద్దాం అనుకుని వచ్చారు. తీరా వచ్చి ఆ సముద్ర తీరం దగ్గర కూర్చుంటే ఓరి బాబు అతి భయంకరమైన కెరటాలతో సముద్రం ఉప్పొంగిపోతుంది. అటువంటి సముద్రాన్ని అంత వేగంగా ఉన్నదాన్ని వానరులు ఎప్పుడు చూసి ఎరగరు పాపం. ఏదో హనుమంతుడు లాంటి వాడిని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరు సముద్ర తీరానికి పెద్దగా వచ్చింది లేదు, వచ్చిన ఈ కరటాలు ఈ ఘోష చూడలేదు వాడు. దూరంగా కొండ మీద ఉన్నప్పటికీ దగ్గరకు వచ్చినప్పటికీ సముద్రం తేడాగా కనపడింది. పైగా అభిజిన్ ముహూర్తంలో వచ్చారు మధ్యాహ్నం పూట వాళ్ళు 12 దాటాక. ఆ సమయంలో సముద్రంలోంచి వస్తున్నటువంటి ఆ గాలులు, అందులో నుంచి బయటకు వస్తున్న జంతువులు, పెద్ద పెద్ద కెరటాలు, ఈ కల్లోలము చూచి వాళ్ళ హృదయం కూడా కళవళపడిపోయింది. అందులో కొన్ని కొన్ని జలచరాలు ఇంతంత నోళ్లు తెరుచుకుని బయటకు వస్తున్నాయి. తిమింగలాలు, తిములు, మొసళ్ళు, సొరచేపలు ఒకటే ఒకటి. ఒక్కొక్కసారి సముద్రం 1 కిలోమీటర్ దూరం దాకా కెరటం ఒడ్డుకు రావడం, ఆ కెరటం వెనక్కి వెళ్ళిపోవడం. 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ చొప్పున అప్పుడప్పుడు సముద్రపు కెరటాలు ఒడ్డుకు వచ్చి ఒడ్డుని తాకి మళ్ళీ లోపలికి పోతూ ఉంటాయి. అప్పుడు ఆ భయంకరమైనటువంటి కెరటాలతో ఉన్న సముద్రం చూస్తే ఎవ్వడికైనా గుండె బేజారు ఎత్తిపోదటండి మరి. దాంతో వాళ్ళందరూ దిగులు పడిపోయారు. మళ్ళీ పైన చూస్తే భయంకరమైన ఆకాశం, కింద చూస్తే అగాధమైన సముద్రం. అది ఆకాశమే, ఇది అగాధమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదేదో నదో పిల్లకాలవో అనుకున్నాం. హైదరాబాదు ట్రాఫిక్లోంచి బయటపడటం ఎంత కష్టమో, ఈ సముద్రం దాటడం కూడా అంత కష్టంలో ఉంది. ఉప్పల నుంచి నాగోల్ దాకా రావడానికి ఎంత తెప్పలు, ఇంచుమించుగా అన్ని తెప్పలు ఈ సముద్రం దగ్గర కనబడుతున్నాయి అని వాళ్ళంతా పాపం దుఃఖం పొందారు, విషాదం పొందారు. అప్పుడు అంగదుడు, వానరులారా, ఈ భయంకర సముద్రమును చూచి ఎలా దాటుతామనే భయం మనకు అక్కర్లేదు. మనిషికి అన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు విషాదం, భయం. శోకం వల్ల, అంటే ఈ పని చేయలేనేమో అననే భయం వల్ల, లేక ఈ పని అవ్వదేమో అననే బాధ వల్ల ఇంకా శక్తి తగ్గిపోతుందట. ఆపద వచ్చినప్పుడు దుఃఖించకూడదు. దుఃఖం వల్ల శరీరం కృశించిపోతుంది, ఆలోచన తగ్గిపోతుంది, అప్పుడు వాడే పని చేయలేడు. ఎక్కువ మంది పనులు చేయలేకపోవడానికి గల కారణం టెన్షన్, శోకం, బెంగ, నేను చేయలేనేమో, నేను చేయలేనేమో అనుకుంటే ఇంకేం చేస్తాడు వాడు. వచ్చినది కూడా మర్చిపోవడానికి గల కారణం పరీక్షలలో పిల్లలు ఈ బెంగ వల్లే. ముందు ఒక్కసారి కుర్రాడు అప్పటిదాకా నానా యాత్రపడి ఇంట్లో చదువుకుంటాడు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, 1 ఏడాది పాటు తెగ చదువుతాడు. అంటే పూర్వం చదివేవాళ్ళులేండి, ఇప్పుడు వాట్సాప్లు చూసుకుంటారు, కానీ పూర్వం నిజంగానే 1 ఏడాది పాటు చదివేవారు. చదివి తీరా పేపర్ చూడగానే ఆ పేపరు ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు భయం మొదలవుతుంది, చెమట్లు పట్టేస్తాయి. దాంతో నిజానికి ఆ క్వశ్చన్ వచ్చిందేనే మర్చిపోతాడు. కొన్ని క్వశ్చన్లు తిప్పి అడుగుతారన్నమాట. ఆ తిప్పి అటు ఇటు ఏదో కాస్త కన్ఫ్యూజ్ చేసేటట్టు ఇవ్వగానే ముందు దాన్ని చూసి చూడగానే వీడికి భయం కలుగుతుంది. ఈ భయాన్ని అధిగమించలేక ఏమీ చేయలేక ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. అదే పేపర్ బాగా కష్టపడి రెండు మూడు సార్లు చదివితే మనకు అన్నీ అర్థమైపోతాయి. అసలు జీవితంలో ఎప్పుడూ సాధ్యమైనంత వరకు అధైర్యం పొందకూడదు. భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే నా జీవితంలో ఎప్పుడో అరుదుగా తప్ప సాధారణంగా దేనికి భయపడకపోవడం వల్లే ఏం చదివినా గుర్తుండేది, ఎక్కడికెళ్ళినా విజయం సాధించగలిగేవాడు. కొండంత లక్ష్యం కనపడినా భయం ఉండేది కాదు. హిమాలయాల్లో కేదారం వంటి ప్రాంతాల్లో ఒంటరిగా ఆ రోజుల్లో ఆ మంచు కొండల్లో తిరిగామంటే చచ్చిపోతామనే భయం లేదు. కనుక ఇప్పుడు ప్రజల్లో అన్నిటికీ భయమే. అన్నం తినేటప్పుడు టెన్షను, పరీక్షలు రాసేటప్పుడు టెన్షను, పెళ్లి చూపుల్లో టెన్షను, ఉద్యోగం రాకపోతే టెన్షను, కరోనాను చూస్తే టెన్షను, ఇంకా అన్నిటికీ టెన్షనే. ఈ టెన్షన్కి నో మెన్షన్ చెప్పేయండి, దిక్కుమాలిన పదాన్ని గెంటేయండి అంతే ఒకసారి, అప్పుడు మనం జీవితంలో ఏదైనా సాధిస్తాం. అంగదుడు అదే చెప్పాడు, ఈ భయంకర సముద్రమును చూచి మీరెవ్వరూ విషాదము పొందవద్దు, భయపడవద్దు. విషాదోయం ప్రసహతే విక్రమే పర్యుపస్థితే. ఎంత పరాక్రమవంతుడైనా విషాదం పొందడం వల్ల, భయపడడం వల్ల, శోకం పొందడం వల్ల తన శక్తిని కోల్పోతాడు, ఆలోచన తగ్గిపోతుంది. ఇప్పుడు మనందరం కాసేపు చూద్దాం, ఆలోచిద్దాం, ఏం చేయాలో అప్పుడు చూద్దాం అనుకున్నారు. కానీ ఎవరికి ఏమీ తెగలేదు, క్రమంగా చీకటి పడిపోయింది. ఈ రాత్రి ఆ సముద్ర తీరంలో గడిపారు, అంటే ఇంకో రోజు గడిచిపోయిందనమాట. తెల్లవారగానే స్నానాలు సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు. సంధ్యా సమయంలో ఏ పనులు చేయకూడదు, అందువల్ల అన్ని పనులు చేసుకున్నాక ఇప్పుడు అందరూ అక్కడ కూర్చున్నాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొదలుపెట్టడం మొదలెట్టారు. అప్పుడు అంగదుడు అందరినీ ఆపి, మిత్రులారా ఒకేసారి గందరగోళం చేయకండి, నేను మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెబుదురు, కానీ ఈ విశాలమైన సముద్రాన్ని లంఘించి లంకానగరానికి వెళ్ళి సీతను అన్వేషించడానికి మనలో ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి. ఎవరు ఎంత లంఘించగలరు, ఈ పని ఎవరు చేయగలరు, శ్రీరాముడికి సుగ్రీవుడికి ఉపకారం చేసి వారి సన్మానాలు అందుకునే శక్తి కలిగినటువంటి వారు మీరో ఎవరో ముందుకు రండి, మీ మీ పరాక్రమాలు ప్రకటించండి, కిష్కింధకి చేరాలి, వెళ్ళి రాముడికి సుగ్రీవుడికి సీతను చూచామని చెప్పాలి, రామలక్ష్మణుల యొక్క మన్ననలు పొందాలి, పొందాలంటే ఈ పని చెయ్యాలి. కాబట్టి సముద్రం దాటుతాను, సీతను వెతుకుతాను అనుకున్నవాడు ఎవరో రండి అంటే ఒక్కడ మాట్లాడితే ఒడ్డు, అందరూ అప్పటిదాకా కిచకిచ కిచకిచ అన్నవాళ్ళు కాస్తాం, చుప్చాప్ కిక్కులు మునకుండా కూర్చున్నారు, ఒక్క ముక్క మాట్లాడలేదు. కాబట్టి ఎవరినైనా సైలెన్స్ అనాలంటే, వాడికి నోటికి తాళం వేయాలంటే వాడు చేయలేని పని చెప్పాలన్నమాట. మీటింగుల్లో అప్పుడప్పుడు కొంతమంది ఇంకా మీటింగ్ ప్రారంభం అయ్యే ముందు కుర్చీలో కూర్చుని లొడ లొడ మాట్లాడతారు. అందుకని ఒకసారి ఒక ఆర్గనైజర్ గారు, ఇలాంటి పెద్ద ఆయన చాలా తెలివైన వాడు, మాట్లాడుతున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ గుడికి డొనేషను కనీసం 10,000 చట్టండి అన్నాడు. అంటే ఒక్కడు మాట్లాడితే వాడు కుర్చీలో కూర్చున్న వాడు 10,000 అనగానే. కాబట్టి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారి డొనేషన్ అనౌన్స్ చేశామా, ఇంకా మళ్ళీ ఉపన్యాసం అయ్యేదాకా ఒక్కడు మాట్లాడు, ఏదో మీలాంటి పుణ్యాత్మని పక్కన పెట్టండి. కాబట్టి ఇప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. క్రమంగా కొంత ధైర్యం తెచ్చుకుని అంగదుడి ముందుకు వచ్చాడు గజుడు. గజుడు గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాధరుడు, మహేంద్రుడు, ద్విజుడు, ఇంకో సుషేణుడు ఉన్నాడని చెప్పాంగా, తార యొక్క తండ్రి సుషేణుడు కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన జాంబవంతుడు. ఒకరి తర్వాత ఒకడు లేచారు, ముందుగా గజుడు లేచాడు. సముద్రంలో 100 యోజనములు లంఘిస్తే, ఆకాశంలో 100 యోజనములు ప్రయాణం చేస్తే లంకకి వెడతాము అని మనకి సంపాతి చెప్పాడు. నేను 100 వెళ్ళలేను కానీ ఓ 10 యోజనములు దూకగలను, 10 అన్నాడు ఆయన. వేలంపాటు 10, 100 మైళ్ళు అక్కడ దూకాలంటే 10 మైళ్ళు దూకాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? అందులో మైళ్ళు కూడా కాదు, యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు, 800 మైళ్ళు లంఘించాలి. అందులో ఈయన ఏమంటాడు, 10 యోజనాలు అంటే ఒక 80 మైల్స్ నేను దూకుతానన్నాడు. దీనివల్ల ఉపయోగం లేదు. సముద్రంలో 80 మైళ్ళు లోతు దగ్గరికి వెళ్ళి డామ్మని పడ్డామంటే ఇక వెనక్కి రావు, అక్కడ ఈదడం కష్టం అని ఆయన పక్కకి లాగాడు రెండో వాడు. ఇప్పుడు గవాక్షుడు, నేను 20 అన్నాడు, 20 అన్నాడు. ఇప్పుడు గవయుడు, నేను 30 అన్నాడు. అంటే ఇవన్నీ ఇంచుమించుగా ఊహలే, వాళ్ళెవరు ఎగిరిన వాళ్ళు కాదు, మా శక్తి ఇంతవరకు పనిచేస్తుంది అని తమ శక్తిని అంచనా వేసుకుంటున్నారు వాళ్ళు, బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పుడు శరభుడు 40 ఏండోయ్ నేను 40 దూకగలను అన్నాడు. ఇప్పుడు గంధమాధనుడు లేచాడు, నేను 50 వరకు పెడతాను అన్నాడు. అప్పుడు మైందుడు లేచాడు, నేను 60 యోజనములు ఎగురుతాను అన్నాడు. ద్విధుడు లేచాడు, ఈ మైందుడి కంటే నేను ఇంకో 10 ఎక్కువ 70 యోజనాలు పెడతానన్నాడు. ఇద్దరు కవలలు కదా, అందుకని మైందుడు ద్విధుడు ఇద్దరు ట్విన్స్ అన్నమాట. ఈ కవలల్లో రెండవడైనటువంటి ద్విధుడు నేను 70 యోజనాలు అన్నాడు. అప్పుడు సుషేణుడు లేచాడు, నేను 80 అన్నాడు. అందరూ లేచాక ఇప్పుడు జాంబవంతుడు లేచాడు. అప్పుడు లేచి, నేను రిటైర్ అయ్యి చాలా కాలం అయిపోయింది, అయినా నా శక్తి ఏం తగ్గలేదు, ఈ కవలల కంటే నేను బాగా ఎక్కువ దూరమే దూకగలను, 90 యోజనములు గ్యారంటీగా దూకుతాను. ఒకప్పుడైతే నేను వామనావతారం ఎత్తినటువంటి మహానుభావుడు విష్ణువు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాను. ఇంకా రహస్యం చెప్పాడండి ఆయన, వామనావతారంలో విరాట్ పురుషుడికి ప్రదక్షిణ చేయటమే కాకుండా భూమి చుట్టూ 3 ఏళ్ళు 21 సార్లు తిరిగట్ట ఇంతవరకు ఆయన. కృత యుగంలో వాడే ఆయన, కృత యుగం నాటి మనిషి, వీలున్నప్పుడల్లా భూప్రదక్షిణ చేసేవాడు, ఒకసారి తిరిగి వచ్చాక సంతృప్తి పొందక మళ్ళీ వెళ్ళేవాడు. అలా 3 ఏళ్ళు 21 పర్యాయములు ఏకముగా మొత్తం భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేశాడు అని తిరుగుతూ. కానీ ప్రస్తుతం నా శక్తి సరిపోదు, నేను ముసిరివాణ్ణి అయిపోయాను, అయినప్పటికీ 90 యోజనముల వరకు వెళ్ళగలను. కాకపోతే ఇంకా 100 మైళ్ళు ఉంది కనుక, 100 యోజనాలు ఉంది కనుక, ఇంకో 10 యోజనాలు మధ్యలోనే సముద్రంలో పడిపోతే మీకు నాకు నష్టమే అనగానే ఇప్పుడు అంగదుడు లేచాడు, మేమింతమంది పడుచువాళ్ళం ఉండగా రిటైర్ అయిపోయిన నీ చేత పని చేయించుకుంటామా, కుర్రాళ్ళందరూ ఉండి ముసలాయన చేత డ్రైవ్ చేయిస్తే ధర్మమా ఏమండి, అని చేత పెద్దవాళ్ళ చేత డ్రైవ్ చేయించకూడదు కదా, అది న్యాయం కాదు. అత్యవసరం వచ్చినప్పుడు ఎలాగో యుద్ధరంగానికి వెడదు, కానీ ప్రస్తుతం కుర్రవాళ్ళం మేము ఉన్నాం. ఇంకా నేను సందేహము లేకుండా 100 యోజనములు ఆకాశంలో లంఘించి లంకానగరానికి చేరగలను, కానీ రిటర్న్ జర్నీకి రాలేను, వెనక్కి తిరిగి రాలేను, అక్కడ పడి ఉంటాను. దీనివల్ల లాభేముందండి, నాగోలు గుడి దాకా వచ్చారు మీరు, ఇక్కడ పడుకుంటాం, ఇక 3 రోజుల దాకా తర్వాత ఇంటికి పడతామంటే ఎక్కడ కుదురుతుంది, రాత్రికి మిమ్మల్ని బయటకు గంటేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అంగదుని శక్తి ఏమిటంటే 100 యోజనములు ఎగురుతాడట, కానీ లంకానగరానికి వెళ్ళాక 1 నెలలో 2 నెలలో రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వస్తాడట. ఈరోపు ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి, ఏం దానివల్ల ఉపయోగం లేదు. నేను తిరిగి రాలేను అని శంకిస్తున్నాను అని అంగదుడు అనగానే జాంబవంతుడు తెలివైనవాడు, అంగదుడు యువరాజు, ఈ గుంపుకి నాయకుడు, భవిష్యత్తులో సుగ్రీవుడి తర్వాత రాజు అవుతాడు, అటువంటి వాడిని నిరుత్సాహపరచకూడదు, తక్కువ చేయకూడదు. అందుకని నీకేమిటయ్యా, నువ్వు తెలుసు తలుచుకుంటే 100 యోజనములు చాలా సులభంగా దాటగలుగుతావు, నువ్వు 800 మైళ్ళు లంఘిస్తావు, లంకానగరానికి వెళ్ళగలవు, మళ్ళీ వెంటనే తిరిగి రానుగలవు, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు మహాత్ముడివి. జ్ఞాయతే గమనే శక్తి తవ హర్యోక్ష సప్తమ కామం శతం సహస్రం వా నహ్యేష విధిరుచ్యతే యోజనానాం భవాన్ శక్తః గంతుం ప్రతి నివర్తితుం. నీ పరాక్రమం సంగతి నాకు తెలుసు, నువ్వు చాలా సులభముగా ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రమును దాటగలవు, అవలీలగా దాటతావు, సముద్రం దాటి లంకకి వెళ్ళగలవు, పని చెయ్యగలవు, తిరిగి వెంటనే రానుగలవు, నీకు సర్వశక్తులు ఉన్నాయి. అయినా ఇది ధర్మం కాదు, ఎంతమంది నీ అనుచరులుండగా, నీ పరివారం ఉండగా, నీ సేవకులుండగా నువ్వే స్వయంగా ప్రయాణం చేయకూడదు, రాజు ఎప్పుడు చిట్ట చివర వెళ్ళాలి. భవాన్ కళత్రం అస్మాకం, కళత్రము అనే శబ్దమునకు భార్య అని కొందరు అర్థం చెప్పారు, కానీ కళత్రం అంటే భార్య కోట అని కూడా అర్థం. ఇక్కడ భార్య అనే అర్థం ఎలా వస్తుంది చెప్పండి, అసలు నువ్వే మాకు పెళ్ళానివే అని అర్థం చెప్పాడు కానీ పురాణంలో, అంటే ఆయనకి ఆ కళత్రము అంటే భార్య మాత్రమే తెలుసు కానీ మాకు దుర్గము ఒక కోట అనే విషయం తెలియదు. ఇంతకీ ఎందుకు చెప్తానంటే ఈ మాట, నువ్వు మాకు కోట లాంటి వాడి, కోటని కాపాడుకుంటే అప్పుడు కోటలో ఉన్నవాళ్ళు బాగుపడతారు, కోటను పగలగొట్టేస్తే ఏమవుతుంది? లోపలికి శత్రువులు చొచ్చుకొచ్చేస్తారు. నువ్వు మాకు ఒక రక్షకుడివి, నువ్వు మాకు ఒక కాపాడుకోవలసినటువంటి వ్యక్తివి, నువ్వు ఒక గొప్ప కోటవి, అందువల్ల నిన్ను ముందు పంపించకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్గా కోట జోలికి ఎవరన్నా వస్తారట లోపల వాళ్ళందరూ పోయాక. అలాగే మహారాజు అన్నవాడు ఎప్పుడూ కూడా తన పరివారం అందరూ యుద్ధం చేశాక, సేనాధిపతి పని కూడా అయిపోయాక అప్పుడు ఆఖరిని యుద్ధానికి వెళ్ళాలి తప్ప ముందే ఆయన వెళ్ళిపోకూడదు. అది అధర్మం. నిన్ను మేము కాపాడుకుంటాం, నిన్ను ఇప్పుడు వెళ్ళనివ్వం. కాబట్టి కార్యసాధకుడివైనా, పరాక్రమం కలిగిన వాడివైనా, ఆకాశంలో ఎగిరే శక్తి కలిగిన వాడివైనా నిన్ను మాత్రం మేము పంపం. ఇప్పుడు మనందరము ఇలా, వాడింత వెళ్ళగలడు, వీడు ఎంత ఎగరగలడు, ఈతడి ఈ పని చేయగలడని చెప్పుకుంటున్నామే, కానీ శక్తి ఉండి కూడా చెప్పుకోని వాడు మనలో ఒకడున్నాడు అనగానే అంగదుడికి ఇంకా అర్థం కాలేదు. మీరేమో ఎగరలేరు, నన్నేమో వెళ్ళనివ్వరు, ఇప్పుడు ఈ పని ఎలా జరుగుతుంది? మీరెవరు? 100 యోజనములు లంఘించి సముద్రమును లంకకి వెళ్ళలేరు. నేను వెళ్ళగలిగి తిరిగి రాలేనేమో అంటే వెళ్ళగలవు అంటారు, కానీ నన్ను వెళ్ళొద్దు అంటారు, వెళ్ళకూడదంటారు. మరి ఇలా ఎవరికి వారం ఇక్కడే కూర్చుంటే సముద్రంలోంచి లంక మన దగ్గరకు వస్తుందా? నేనే సీతనని సీత మనకు కనబడుతుందా? ఇప్పుడు పని ఎలా జరుగుతుంది అన్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు జాంబవంతుడు, మనందరం మన శక్తులను ఎంతో కొంత గుర్తించిన వాళ్ళం కనుక నాకు ఇంత శక్తి ఉన్నది అంటున్నాం. కానీ అపరిమితమైన శక్తి కలిగి కూడా తన శక్తిని గుర్తించిన ఒక మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ. అది దూరంగా కూర్చున్నాయని చూడండి అని దూరంగా కూర్చున్న ఒక వ్యక్తి కేసి జాంబవంతుడు వేలెత్తి చూపించాడు. ఏమిటంటే చిత్రం, వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని మీటింగ్ పెట్టుకుని వేలం పాటలాగానే 10 యోజనాలు 20 యోజనాలు ఎగురుతానంటూ ఉంటే వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఆ చివరి ఎక్కడో బండరాయి మీద కూర్చున్నాడు మన హనుమంతులు వారు. బుద్ధిమంతులు డబ్బాలు కొట్టుకోరు కదా, అందుకని దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో అందరికీ కనపడిన చోట బండరాయి మీద కూర్చుని ఇలా గడ్డంకి చేపెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఆయనకి రాముడికి తప్ప ఇంకోటి గౌడికి తెలియదు. నన్ను చాలా కాలం క్రితం అవధానంలో డబ్బాలు కొట్టుకోవడం అంటే ఏమిటండి అని అడిగారు. అవధానంలో అప్రస్తుత ప్రసంగం కదా, అందుకని ఎవరి డబ్బా వాడు కొట్టుకుంటున్నాడు అనే సామెత చాలా గొప్పది కదండి, ఈ డబ్బాలు కొట్టుకోవడం ఏమిటండి అన్నాడు ఆయన. అసలు ఈ డబ్బాలు కొట్టుకోవడం అనేటటువంటి సామెత ఎలా వచ్చిందంటే, పూర్వం పండితులు ముక్కుపొడి డబ్బాలు ఉండేవాళ్ళ దగ్గర, ఇంతంత డబ్బాలో ముక్కుపొడి ఉండేది. ఆ డబ్బా మీద టపా టపా కొడితే కానీ లోపల ఉన్న పొడు మెత్తగా బయటికి రాదు, లేకపోతే గడ్డగట్టేస్తుంది, వాటి నొక్కుపోతుంది. ఇలా కొట్టగానే పొడి అల్లల్లో ఆడుతుంది. అప్పుడు ఆ పొడి చేత్తో తీసుకుని అని పీల్చేవారు అన్నమాట. తన డబ్బా తాను కొట్టుకుంటే స్వడబ్బా, పరాయి వాడి దగ్గర నుంచి డబ్బా తీసుకుని దాన్ని కొడితే అది పరడబ్బా. వీ డబ్బా వాడు ఆ డబ్బా వీడు తీసుకుంటూ ఉంటారు. ఈ ముక్కుపొడి పీల్చేవాడికి లక్షణం ఏంటంటే, ఎవడి పొడి వాడికంటే పక్కవాడి పొడి బాగుంటుందిట, ఫ్రీగా వస్తే అది ఒక లక్షణం అండి. అందువల్ల ఏంటంటే వీడి డబ్బా ఎంత బాగుందో పక్కవాడి దగ్గర తీసుకుని వీడు వాడిది వీడు తీసుకుంటారు. అందుకని ఒకటి డబ్బా ఒకటి కొట్టుకుంటే పరస్పర డబ్బా. ఇది క్రమంగా వ్యవహారంలో సరదాగా ఏమైందనమాట, నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అని పొగుడుకుంటే వాడు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు రా సొడబ్బాయి. పరాయి వాడిని తెగబొగుడుతారు కొంతమంది, తమను పొగుడుకుని ఆ తర్వాత పరాయి వాడిని ఆయన ఎంత గొప్పవాడని పొగుడుతారు, అది పరడబ్బా. ఇప్పుడు ఈయన ఆయన ఆయన నేనే పొగుడుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను తాతగారిని తాతగారు నన్ను పొగుడుకున్నాను అనుకోండి, ఆయన అందు జగత్తుకి తాతయ్య గారు పాపం. అందరం తాతలే ఇక్కడ అయినప్పటికీ అందరికీ ఆయన తాతగారు అయిపోయారు. ఆయన నేను నన్ను ఆయన పొగిడితే పరస్పర డబ్బా. ఇలా స్టేజీల మీద ఒకడొకడు పొగుడుకోవడం ఉంటుంది కదా, ఇక చూడండి ఇద్దరు కూర్చుంటారు స్టేజ్ మీద అనమాట. అన్నయ్య నువ్వు ఎంత గొప్పవాడు, వాడు వీడిని నువ్వు ఎంత గొప్పవాడు చూస్తున్నాం ఇంకా మనం. అమ్మ బాబాయ్ ఎక్కడి నుంచి వీడిని వాడు వాడిని వీడు అలా పొగుడుకుంటూ ఉంటే ఈ లోపు మొత్తం 2 గంటల టైం అయిపోతుంది. ఇది పరస్పర డబ్బా. అందుకని స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. ఈ డబ్బాలు కొట్టుకునేవాళ్ళకి దూరంగా కూర్చునేవాడు కనుక అబ్బా అనిపించే శక్తి కలిగిన వాడు అయ్యాడు హనుమంతుడు. ఆయన ఎప్పుడూ మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు, సమయం వస్తే విజృంభిస్తాడు. ఈ మహానుభావుడు హరిప్రవీరుడు హనుమంతుడొక్కడే శతయోజన విస్తీర్ణమైన సముద్రం అతి సులభముగా లంఘించి లంకానగరం చేరి లంకలో సీతని చూచి తిరిగి రాగలడు, రామునికి వార్త చెప్పగలడు, మనం ఆయన దగ్గరికి వెడదాం అని అందరూ కలిసి దూరంగా ఉన్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళారు. పాప అందరూ విషాదంగా ఉంటే నువ్వు అక్కడికి ఇక్కడ కూర్చుని ఏమిటి నాయన ఆలోచనలో పడ్డావా ఆంజనేయ, వానరులలో నిన్ను మించిన వీరుడు ఎవడైనా ఉన్నాడా? అయినా నువ్వు పట్టించుకోవటం లేదు. తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నువ్వు మౌనంగా ఉన్నావు, ఏమీ మాట్లాడటం లేదు. సైలెన్స్ అని ఎవరో కొడితే బట్ట పూర్వం ఏంటంటే మాస్టర్లు ఏం చేసేవారంటే టీచర్లు స్కూల్లోకి రాగానే సైలెన్స్ అని బల మీద కొట్టేవారు. ఇంకా అక్కడి నుంచి జనాలు అలా కూర్చోవలసింది. అలా టీచర్ గారు సైలెన్స్ అని కొట్టగానే సైలెంట్ అయిపోయిన పిల్లవాళ్ళలో కూర్చుని ఉన్నావు. ఏనాయినా నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా? ఈ వానరులందరిలో నువ్వు శాస్త్రజ్ఞానం కలిగిన వాడివి, మేటివి, బలవంతుడివి. అటువంటి నువ్వు శీతాన్వేషణకి సంసిద్ధుడు కావద్దా? పూర్వం కశ్యప మహర్షికి వినత వల్ల గరుత్మంతుడని ఒక మహాత్ముడు పుట్టాడు. ఆ గరుత్మంతుడు ఆకాశములో ఎంత వేగంగా ఎగరగలడో నీవు కూడా అంతకంటే ఎక్కువే కానీ తక్కువేం కాదు, మహావేగంగా ఎగురుతావు. నేను చూశాను ఒకప్పుడు, భుజగానుద్ధరల్ పక్షి మహావేగో మహాయశః. గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ ఈ సముద్రం దగ్గరకు వచ్చి అమాంతంగా సముద్రంలోంచి పైకొస్తున్న పెద్ద పెద్ద మహాసర్పములను తన కాలి గోళ్లతో పట్టుకుని రిమ్మున ఎగిరిపోయి వాటిని భక్షించడం నేను చూశాను. ఆయన రెక్కల వేగము, ఆయన ఎగురుతూ ఉంటే వచ్చే గాలి, ఆయన పక్షుల్ని పట్టుకుపోయి తన్నుకుని తినడం, ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. గరుత్మంతుని వేగమేమిటో, ఆయన బలమేమిటో నేను బాగా ఎరుగుదును. నీవు అంతటి పరాక్రమం కలిగిన వాడివి. నీవు తలుచుకుంటే ఈ సముద్రం దాటడం పెద్ద కష్టం కాదు. నీకు ఇది ఒక ఆవు అడుగులో ఉన్న నీరు దాటడం ఎంతో అంత తేలిక. ఇక్కడికి ఒక ఆవును తీసుకురండి. ఆవు ఇక్కడ నడిస్తే దాని కాలి గిట్టలు పడతాయి కదా, కాలి గుర్తులు పడతాయి. ఆ గుర్తులో నీళ్లు పోయండి. ఆవు కాలి గిట్ట ఎంత ఉంటుంది, ఎంతకంటే ఎక్కువ ఉండదు. ఆ గుర్తులో నీళ్లు పోయండి. ఆ నీళ్లు దాటం అంటే చంటి పిల్లవాడు దాటుతాడు. హనుమంతుడికి సముద్రం అటువంటిది అన్నాడు ఆయన. అందుకే గోష్పదీకృత వారాసిం, సముద్రమును ఆవు అడుగులో నీరు దాటినంత తేలికగా దాటావు నీవు అని వర్ణించారు. మసకీకృత రాక్షసం, రాక్షసులు దోమల కింద భావించావు. ఒక్కొక్క రాక్షసుని చంపేటప్పుడు వాడు రాక్షసుడు, వాడిని చంపడానికి కష్టపడాలి అనుకోకుండా మనం దోమని ఇలా కొట్టి చంపేసినట్టుగా చంపేశాడు ఆయన. దోమ దొరికితే మాత్రం ఇలా కొడితే చచ్చిపోతుంది, దొరకకపోతే ఏం చేయలేం కానీ. కానీ హనుమంతుడు దొరికిన దోమని కొట్టి చంపినట్టుగా చంపి పారవేశాడు వాడిని. ఇంత దోమ దాని బతికెంత, కానీ అది ఎంత కుట్టేస్తుందండి. కానీ అంత దోమ కూడా ఈ చెయ్యి మీద వాళ్ళప్పుడు సరిగ్గా గురి చూసి ఇలా కొట్టామంటే దెబ్బకి చచ్చూరుకుంటుంది. అలా దోమల్ని నలిపినట్టు నలిపేశాట ఆయన. అందుకే హనుమంతుడిని మనం నిరంతరం తలుచుకోవాలి. ఆయనలా మనం కూడా సాధించలేని గొప్ప గొప్ప పనులు తేలిగ్గా చెయ్యాలి. కొన్ని పనులు చెయ్యలేము, కానీ ఆయన అనుగ్రహం ఉంటే సులభంగా చేయగలుగుతాం. మన బలం మనకి తెలియక బెంగబెట్టుకుంటాంట మనం. అప్పుడు హనుమంతుడు తలుచుకునే, హనుమా నువ్వు ఎలా అయితే ప్రారంభంలో మెల్లగా కూర్చున్నావో, మాట్లాడలేదో, జాంబవంతుడు ప్రోత్సాహపరిచాక విజృంభించి పనిచేసావో, మేము కూడా అలాగే పనిచేసే శక్తి ప్రసాదించు అని హనుమంతుడిని తలుచుకుని ప్రార్థించి పని మొదలు పెడితే ఆ పనిలో విజయం పొందుతాం మనం. అందుకని ఆయన ఏమన్నాడు, నువ్వు మహావీరుడు, ఈ సముద్రం దాటడం నీకేం లెక్క కాదు. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుద్ధ్యసే. బలములో కానీ, బుద్ధిలో కానీ, తేజస్సులో కానీ, శారీరక సత్వంలో కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎత్తు, నువ్వు ఒక్కడి ఒక ఎత్తు. అంటే నీ తెలివితేటలు, నీ బలం, నీ తేజస్సు ఇవి ఇంకెవరికీ రావు. ఈ వానరులలో ఎవరికీ లేదా శక్తి. పూర్వం పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉన్నది. ఈ అప్సరస బ్రహ్మదేవుడి దగ్గర తరచుగా నాట్యానికి పోతూ ఉంటుంది. ఈమెనే రావణాసురుడు బలాత్కరిస్తే బ్రహ్మదేవుడికి కోపం వచ్చి ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నీ తల పగిలిపోతుందని చెప్పించాడు. దాంతో ఇక అప్పటి నుంచి రావణాసురుడు పరస్త్రీలను బలాత్కరించడం మానివేశాడు. ఆ అప్సరస, ఈ రావణుని వల్ల నా శరీరం అపవిత్రం అయిపోయింది, కొంతకాలం పాటు భూలోకంలో మానవ స్త్రీగా జన్మిస్తాను అని భూలోకానికి వచ్చింది. ఆవిడ అంజన అనే పేరుతో గౌతమ మహర్షికి అహల్యకి పుత్రికగా పుట్టింది. ఆ అంజనాదేవి కేసరి అనే ఆయనకి భార్య అయ్యింది. అదిగో ఆ పుణ్యాత్మురాలు నిన్ను కన్న తల్లి, మహాత్మురాలు ఆవిడ. దేవాళ్ళు గంగానది వంటి వాళ్ళు కదండి, ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తారు. పుంజికస్థలంటే ఒక గంగ లాంటిది, గంగలో ఎంతమంది ములిగినా అపగత్తరత ఉండదు. అలాగే అప్సరసలు కూడా నిరంతరం పరబ్రహ్మతత్వంలో ఉంటారు. వాళ్ళకి స్వపర భేదం లేనటువంటి మహాత్ములు వాళ్ళు. ఆ పుంజికస్థల అని పేరు కలిగినటువంటి అప్సరస అంజన అనే పేరుతో పుట్టింది. ఇందులో మనకి శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 66వ సర్గలో పుంజికస్థల అనే అప్సరసయే అంజనగా పుట్టింది అని 8వ శ్లోకంలో చెప్పారు. ఈవిడ ఎలా పుట్టిందో ఏమిటో ఈ కథ అంతా మనకి పరాశర సంహితలో చెబుతారు. ఆవిడ గౌతమునికి అహల్యకి పుత్రికగా పుట్టిన కథ అంతా పరాశర సంహితలో ఉంటుంది. నేను త్వరలో హనుమద్వైభవంలో చెప్పాను ఆ విషయం పేరు. ఆవిడ చాలా గొప్పది. ఆ మహాత్మురాలు ఒకప్పుడు సర్వాంగ సుందరి కనుక అలంకారం చేసుకుని ఒక కొండ మీద విహరిస్తోంది. ఆ సమయంలో వాయుదేవుడు ఆవిడని చూచి మోహించాడు. తన గాలిని విసిరి ఆవిడ వస్త్రములు పైకి లేపాడు. ఆవిడ కౌగిలించుకున్నాడు. వాయుస్పర్శ వల్ల ఆవిడ గర్భవతి అయింది. అంటే మొత్తం కథ ఇక్కడ చెప్పడం, వాయువు పండు వేయడం, ఆ పండు వల్ల ఆవిడ గర్భం ధరించడం, అదంతా మళ్ళీ మనకు ఉత్తరకాండలో చెబుతాడు. ఇక్కడ క్లుప్తంగా చెప్పాడు, ఎందుకంటే ఇక్కడ ఇంతకంటే అవసరం లేదు కనుక. పైగా జాంబవంతుడికి తెలిసిన కొంత మ్యాటరే చెప్పాడు. సంపూర్ణ చరిత్ర అగస్త్యుడు చెబుతాడు. హనుమంతుడు ఎలా పుట్టాడో రామాయణంలో ఉత్తరకాండలో వస్తుంది. అప్పుడు ఆవిడ ఎవడురా నన్ను కౌగిలించుకున్నది, ఎవడి వల్ల నేను గర్భం ధరించాను, వాడు అంతం చూస్తాను అనగా ఆయన చిరునవ్వు నవ్వి, నేను వాయువుని నిత్యం నిన్ను స్పృశిస్తూనే ఉంటాను, రుద్రవీర్యమును నీ గర్భంలో ప్రవేశపెట్టాను, నా స్పర్శ వల్ల ఎవడు అపవిత్రుడు కాడు. ఎందుకంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం వీటికి అపవిత్రత ఎలా ఉంటుంది? గాలి స్పృశిస్తే అపవిత్రులు అయ్యే పడం అయితే ఈ భూలోకంలో వాళ్ళందరూ తక్షణం మరణిస్తారు. ఎందుకంటే గాలి లేకపోతే మీరు ఉండలేరు, గాలి పీల్చుకోకపోతే శరీరం నిలబడదు. కాబట్టి వాయువునకు, అగ్నికి, ఆకాశమునకు, జలమునకు, భూమికి, అంటే ఈ పంచభూతాలకి అంటులేరు, అపవిత్రత ఉండదు. వాటిని మనం పొందినా, మనం వాటిని పొందినా వాటికి ఎప్పుడూ కూడా దోషం లేదు. అందువల్ల అగ్ని మొదలైనటువంటి వాటిని నీకు దోషం ఉంది అంటే వీడికి దోషం వస్తుంది. అలాగే ఇంద్రుడికి, చంద్రుడికి ఇటువంటి వాళ్ళ వల్ల కూడా మనకి దోషం ఉండదు. ఈ ప్రపంచంలో దోషము లేకుండా ఉండేవాళ్ళు ఎవరెవరు అంటే పంచభూతములు, ఇంద్రుడు, చంద్రుడు, ఆ తర్వాత సద్గురుడు. సద్గురుడికి కూడా ఎంగిలి ఉండదట, గురువుగారు. అందుకే పూర్వకాలంలో గురువు చిష్టం తినమనేవారు. గురువుగారు కనుక కాస్త తీర్థం తీసుకున్నాక ఆ మిగిలిపోయిన తీర్థయాత్రలకు ఇస్తే అది మహత్తర శక్తి ఇస్తుంది అని. అలాగని ఉమ్మేయమని కదా అక్కడ లేనిపోరు కూడా. ఉచ్చిష్టం అంటే ఇంత ఆగాక మిగిలిందని అర్థం. ఈ మధ్యన ఒక ఆయన ఉచ్చిష్టం అంటే అర్థం కాక ఇలా పట్టుకురండి అని గ్లాసులో ఉమ్మి ఇది ఇమ్మన్నట్ట తీర్థం. అది దోషం. తాను సేకరించగా మిగిలినటువంటి ఉచ్చిష్టానికి దోషం ఉండదు. ఈ మాట భాగవతంలో కూడా చెబుతాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముని కథలో రాసక్రీడల సమయంలో సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతాడు. అందుకే దోషము చేసినా దోషంబు చందరు వాసవాధులదిక తేజులగుట, పైకి నీకు దోషంగా అనిపిస్తుంది కాబట్టి దోషం కాదు. చంద్రుడు తారని పొందాడు, దోషం కాదు. ఇంద్రుడు అహల్యని పొందాడు, అదానికి దోషం కాదు. అగ్నిహోత్రుడు వెళ్ళి ఏదో పెంటని కాల్చాడు, అదానికి దోషం కాదు. గురువులు ఏదన్నా తాగకూడనిదో తినకూడనిదో పొందకూడని స్త్రీనో పొందితే అది దోషము కాదు. ఇది ఆ స్థాయి వేరు, ఆ విధానం వేరు. సామాన్యుడికి ఇది దోషం. ఎవడు పడితే వాడు ఏది పడితే చేస్తే అది ప్రమాదం. అందువల్ల నీకు ఏ దోషము లేదు. నా అనుగ్రహంతో ఒక మహాపురుషుడు పుడతాడు, రుద్రవీర్య సముద్భవుడు పుడతాడు. అతడి వల్ల జగత్తు ఆనందం పొందుతుంది. ఆయన కీర్తిని నిరంతరం ప్రజలు కీర్తిస్తూనే ఉంటారు. నా అంతటి వాడవుతాడు, ఆకాశంలో ఎగరగలుగుతాడు, జలములో మజ్జనం కాగలుగుతాడు, అగ్నిలో ప్రవేశించగలుగుతాడు, పంచభూతాలకి అతీతుడవుతాడు అని వరమిచ్చాడు. అదిగో ఆ వాయుదేవుని వరం వల్ల వాయుపుత్రుడవైన నీవు జన్మించావు, నీవు మహాత్ముడవు. నిన్ను చూచి అంజనాదేవి, కేసరి సంతోషించారు. నాయన, ఆవిడ అంజనాద్రి అని పేరు కలిగిన ఒక గుహలో నీకు జన్మనిచ్చింది. నిజానికి ఏడు కొండల్లో ఒకటి అంజన పర్వతం అంటే అక్కడే పుట్టాడు ఈయన. కొంతమంది తెలియక నాసిక్ దగ్గర ఉన్నటువంటి అంజన పర్వతం అంటారు, అది చరిత్ర ప్రసిద్ధి కాదు. పురాణములు చెప్పింది మాత్రం సప్తగిరుల దగ్గరే పుట్టాడని వెంకటాచల మహాత్మ్యం కూడా చెప్పింది. ఇంకా దానికంటే తిరిగి ఉందండి, స్కంద పురాణంలో చెప్పారు. నువ్వు అంజన పర్వతం మీద ఒక గుహలో పుట్టుకొచ్చావు, నీవు అక్కడ పుట్టావు. నీవు పుట్టిన 5 లేక 6వ రోజున సూర్యుడి దగ్గరికి ఎగిరావు. ఆంజనేయుడు ఎప్పుడు పుట్టాడు? వైశాఖ మాసంలో పుట్టాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు, ఆ రోజు శనివారం కూడా, శనివారం పుట్టాడు. దశమి అంటే ఏమవుతుంది? అమావాస్య ఎప్పుడవుతుంది? దశమి 1, ఏకాదశి 2, ద్వాదశి 3, త్రయోదశి 4, చతుర్దశి 5, అమావాస్య 6. సరిగ్గా ఆయన పుట్టిన 6వ రోజు వైశాఖ మాసం అమావాస్య. అమావాస్య నాడు సూర్యగ్రహణం వచ్చింది. ఎప్పుడు అమావాస్య నాడు సూర్యగ్రహణం, పూర్ణిమ నాడు చంద్రగ్రహణం వస్తాయి. మాసాలు అనేది ఆ వీళ్ళు కొట్టి వస్తాయి. ఆసారి అంటే హనుమంతుడు పుట్టిన 6వ రోజు అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ సూర్యుడు మింగడానికి నువ్వు చిన్నప్పుడే వెళ్ళావు. ఇక్కడ ఎంతకంటే చెప్పడం, చెప్పాక మీకు ఈ కథ అంతా మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఉత్తరకాండంలో వస్తుంది. అక్కడ పూర్తిగా డీటెయిల్డ్గా చెబుతాడు. ఇప్పుడు ప్రస్తుతం నాన్ డీటెయిల్డ్, అప్పుడు డీటెయిల్డ్. అప్పుడు నువ్వు సూర్యుడు మింగడానికి వెళుతూ ఉంటే రాహువు రావగా ఇంద్రుడికి ఆగ్రహం కలిగి వజ్రంతో నిన్ను కొట్టాడు. నువ్వు ఢామ్మని కొండ మీద పడిపోయావు. నీ దవడ పగిలిపోయింది. ఈ ఎడవ పక్కనున్న దవడ పగిలింది. ఈ దవడని సంస్కృతంలో హనువు అంటారు. హనువు పగిలింది కనుక ఆయన్ని హనుమంతుడు అన్నారు. అలాగని మీరు దవడ పగలగొట్టుకుని నేనే హనుమాన్ అంటే కుదరదు. ఆయనకి దవడ పగిలితే ఆయనకి హనుమంతుడు అన్నారు కదానండి. మనం దవడ పగులుకుంటే పగిలిన దవడ మిగులుతుంది, హనుమంతులం కానీ. ఆయనకి ఆ పేరు అలా వచ్చింది, ఆయన శక్తి వేరు. ఈ కథ విన్నాక కుర్రాడు, అయితే నేను కూడా హనుమంతుడు అవుతాను, ఎడమ దవడ పగిలింది కనుక ఆయన హనుమాన్ అన్నారు కదా అని పాపం చెప్పెట్టు కొట్టుకున్నాడు. దవడ పగిలింది, ఇప్పుడు మాట్లాడలేడు. అంచేత హనుమంతుడు చూసి అన్ని వేళలా అనుకరించకూడదు మనం. ఆంజనేయుడు ఆకాశంలో ఎగిరే శక్తి కలిగినటువంటి వాడు. ఆ శక్తి మనం పొందాక అప్పుడు దవడ పగలగొట్టుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత వాయుదేవుడికి ఆగ్రహం కలిగి, నా కుమారుడు ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి నేల మీద పడ్డాడు, ఆయన దవడ పగిలింది, నా కుమారుడు స్పృహ కోల్పోయాడు, ఎంత అన్యాయం చేస్తాడా ఇంద్రుడు అని ఆయన వెంటనే స్ట్రైక్ చేశాడు. స్తంభించాడు. వాయువు స్తంభించగానే లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. గాలి పీల్చుకోకుండా ఎక్కువసేపు ఉండలేము. మంచినీళ్లు తాగకుండా ఉండవచ్చు కొంతసేపు, తిండి తినకుండా ఉండవచ్చు కొంతసేపు, ట్రాఫిక్లో హైదరాబాద్లో కారులో ఇరుక్కుపోయి కూడా కొంతకాలం ఉండవచ్చు. కానీ ముక్కులు నోరు బిగుసుకుపోతే, గాలి లేకపోతే మాత్రం ఉండలేము. దానితో అందరూ కంగారు పడ్డారు. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడు. బ్రహ్మాదులు ఆయనకి వరాలు ఇచ్చారు. నీకు చిరంజీవిత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. ఇంకా దేవతలంతా అనేక వరాలు ప్రసాదించాడు. ఆ వరాలు ప్రసాదించటం వల్ల నువ్వు అపార శక్తివంతుడి అయ్యావు. అయితే మునులు, నీ శక్తి నువ్వు పూర్తిగా గుర్తు లేకుండా మర్చిపోదుగాక. కొన్ని శక్తులు నీకు గుర్తుండుగాక, ఎగరగలిగే శక్తి, కొన్ని కొన్ని ఆలోచనల శక్తులు తప్ప మహత్తరమైన శక్తిని నీవు మర్చిపోవాలని. ఎవరైనా నీకు ఆ శక్తి ఉన్నది అని గుర్తు చేస్తే మాత్రమే నీకు ఆ శక్తి తిరిగి గుర్తుకు రావాలని అన్నారు. అందుకే నువ్వు సముద్రమును లంఘించేంత శక్తి కలిగిన వాడివైనా ఆ శక్తి ఉన్నట్టుగా గుర్తులేక మరచిపోయి ఇలా మారుమూల కూర్చున్నావు. మహాత్మ, పూర్వం క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు మధించారు. అప్పుడు నేను కొన్ని దివ్యౌషధాలు ఆ సముద్రంలో ఉంచాను. అంత శక్తి కలిగిన వాడిని నేను. ఇప్పుడు జాంబవంతుడు అంటున్న వాటి మీకు అర్థమయ్యే ఉండాలి. పాలసముద్రం చిలకడానికి సముద్రం మధ్యలో కొన్ని ఔషధాలు వేయవలసి వచ్చింది. ఆ ఔషధాలు హిమాలయ పర్వతంలోను, కైలాస పర్వతంలోను, స్వర్గంలోనూ కూడా ఉంటాయి. ఈ జాంబవంతుడు స్వర్గానికి వెళ్ళేట, హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి ఔషధములు పట్టుకొచ్చాడు. ఇది 100 యోజనములే. ఇప్పుడు లంకానగరానికి వెళ్ళే డిస్టెన్స్ కేవలం 100 యోజనాలు. కానీ ఈయన కొన్ని 1000 యోజనములు హిమాలయ పర్వతాలకు వెళ్ళి, కొన్ని 1000 యోజనములు స్వర్గములకు వెళ్ళి, వైకుంఠమునకు వెళ్ళి ఔషధములు పట్టుకొచ్చి శ్రీమన్నారాయణుడు పడుకునే క్షీర సముద్రంలో వేశాడు. ఈ దరిద్రపు సముద్రాలు, మామూలు సముద్రములు, ఏదో చిన్న చితక సముద్రములు కాదు. ఏదో లవణ సముద్రం అంటే కొంతవరకు మనకు కనపడుతుంది, కానీ పాలసముద్రం మనకు కనపడదే, శ్రీ మహావిష్ణువు నిద్రపోతాడే. అటువంటి క్షీరోదిలో ఔషధములు వేసిన శక్తి నాది, కానీ ఇప్పుడు ఆ శక్తి సన్నగిలిపోయింది, నేను ముసలివాణ్ణి అయిపోయాను. అందుకే నీ దగ్గరకు వచ్చి నీకు ఈ శక్తి ఉన్నది అని నేను నిన్ను బతిమాలుకోవలసి వస్తున్నది. లే, వనరోత్తమ విజృంభించు, ఈ భయంకరమైన లవణ సముద్రాన్ని దాటు. సమస్త ప్రాణుల కంటే ఎక్కువ శక్తి నీ దగ్గర ఉన్నది, ఆ శక్తిని ఉపేక్షించకు. ఆకాశ మార్గంలో విజృంభించి ప్రయాణించి లంకకి చేరి లంకలో ఉన్న మహాత్మురాలైన సీతని చూచి ఆ వార్త మా అందరికీ చెప్పి మా ప్రాణం నిలబెట్టు. నీవు మహాత్ముడివి, జై హనుమ అజయ్ హనుమ అని విజృంభించి అతన్ని పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకి ఈయన విజృంభించాడు. పొగడ్డంలో ఆయన విజృంభణ చూపించాడు, పొగడ్తలు వినగానే ఈయన విజృంభించాడు. అప్పటిదాకా స్తబ్దంగా కూర్చున్నాడు ఆయన. ఏది అప్పుడప్పుడు మన వాళ్ళు అలా డల్లగా కూర్చుని ఉపన్యాసం అన్నట్టుగా కూర్చుని ఉన్నవాడు కాస్త, ఒక్కసారి నువ్వెంత గొప్పవాడు అనగానే హుమ్మని ఒక్కసారి శరీరాన్ని విదిలించాడు. ఆయన రోమవులు నెక్క పొడుచుకున్నాయి. వామనావతార కాలంలో మూడు అడుగులు పుచ్చుకున్న తర్వాత వామనుడు ఎలా అయితే విజృంభించి పైకి లేచాడో అలా ఈయన కూడా క్రమక్రమంగా పెరగడం మొదలెట్టాడు. ఆయన శరీరం రెచ్చిపోయింది, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా పెద్ద శరీరం పెంచేశాడు ఆయన. ఆయనలో అప్పుడు తేజస్సు మిరుమిట్లు కొలుపుతోంది, సూర్యుడిలో వెలిగిపోతున్నాడు ఆయన. అప్పటి వరకు ఆయనతో పక్కన కూర్చుని ఆడుకున్న ఈ వానరులందరికీ మతిపోయింది. ఎందుకంటే ఈయన ముఖంలో కాంతి కనపడుతోంది, శరీరం పెరిగిపోతోంది, తోక పెరిగిపోతోంది. ఆ ముఖంలోంచి వస్తున్న కాంతి, ఆ రూపము అద్భుతముగా కనబడ్డాయి వాళ్ళకి. ఈయనైనా ఇప్పటి వరకు మన పక్కన కూర్చున్న ఆంజనేయుడు, ఇటువంటి వాణ్ణి మనం గుర్తించలేకపోయామా అని వానరులంతా నోరు మూసుకుని నోళ్ళు వెళ్ళబెట్టి తెల్లబోతూ చూశారట. అలాగే ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. అతిశయోక్తి అనుకున్నా పర్వాలేదు, గురువుగారు ఆత్మస్థుతి చేసుకున్నారన్నా పర్వాలేదు, కానీ మా తమ్ముడు మా రత్నాకరు నా ఉపన్యాసానికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆయన ఎల్ఐసి ఏజెంటు. ఓ రోజు అన్నాడు ఆయన, అన్నయ్య ఇంతవరకు నీ పక్కన కూర్చుని కారులో ప్రయాణం చేస్తానా, నువ్వు మా అన్నయ్యలా కనపడతావా, ఒక్కసారి వేదిక మీద కూర్చున్న తర్వాత నీ ముఖం చూడాలంటే నాకు కూడా జడుపు వస్తుంది, ఆ కాంతి వేరు, ఆ ఉపన్యాసం జరి వేరు. ఇంతసేపు మా పక్కన కూర్చున్న మా అన్నయ్య ఈయనైనా అనిపిస్తుంది, వెళ్ళి కిందకి దిగాక మళ్ళీ మామూలు అనిపిస్తుంది, మాయలో పడిపోతూ ఉంటానండి వాడే. అందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ నిజంగా హనుమంతుడు అప్పటి వరకు వాళ్ళ పక్కన ఏదో మామూలు సాధారణ వ్యక్తిలో కూర్చుని ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన జాంబవంతుడు పొగడగానే విజృంభిస్తూ ఉంటే, శరీరాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటే వీళ్ళందరూ కాసేపు తెల్లబోయి ఇంకక్కడి నుంచి వీళ్ళు కూడా ఉత్సాహంతో జై హనుమాన్ అంటూ మొదలెట్టారు. వాళ్ళు కూడా అటు ఇటు ఎగిరారు, గంతులేశారు, కెచకెచలాడారు, గోక్కున్నారు, తోకలు డబాడబా నేల మీద కొట్టారు. ఈ విధంగా అందరికీ ఉత్సాహం కలిగింది ఆంజనేయుడి యొక్క రూపాన్ని చూడగానే. అప్పుడు అందరికీ నమస్కరించాడు హనుమంతుడు వినయంగా. ఎంత శక్తి ఉన్నా ఆయన ఎప్పుడు అహంకరించడు కదా, ఆ పెద్దవాళ్ళకి జాంబవంతుడు మొదలైన వాళ్ళందరికీ వినయంగా నమస్కరించాడు ఆయన. శక్తి కలిగి నమస్కరించటమే మహాత్ముల గొప్పతనం అన్నమాట. అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమబ్రవీత్. అందరికీ నమస్కరించాక ఆంజనేయ స్వామి వారు ఇలా అన్నారు, ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను నేను నా సంగతి చెప్పుకోవాలి. ఆకాశంలో లెక్క లేకుండా తిరిగే మా తండ్రి వాయుదేవుడు ఎంత గొప్పవాడో నేను అంత గొప్పవాడిని. వాయువుకి హద్దులు ఉంటాయా, ఉండవు, నాకు హద్దులు లేవు, నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. అగ్నిదేవుడికి మిత్రుడైన మా నాన్నగారు అగ్నిని ఎలా లెక్క చేయడో నేను అలాగే లెక్క చేయను. మహావేగంగా ఈ సముద్రాలు కొండలు గుట్టలు అన్నిటినీ లంఘించగలను, నాకెవరూ సాటిరారు. ఆకాశమే నాకు సరిహద్దు, ఈ భూమండలం మొత్తం తీసుకెళ్లి సముద్రంలో ఉంచగలను, ఆకాశం మొత్తం బద్దలు కొట్టేయగలను, లంక మొత్తం పెళ్ళగించి రాముడి ముందు వేయగలను, ఈ సముద్ర జలాలని అల్లకల్లోలపరిచి ఈ మొసళ్ళని వాటిని విధ్వంసం చేయగలుగుతాను, మొత్తం భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేయగలను, వైకుంఠానికైనా వెళ్ళగలను. గరుత్మంతుడు మహావేగంగా ఆకాశంలో ఎగరగలడు, నేను కూడా అలాగే అంతకంటే మించిన వేగంతో ఎగురుతానన్నాడే. సముచ్చరిత మహాగ్రహ సముద్ర వరుణాలయ పన్నగాశనమాకాశే పతంగం పక్షిసేవితే వైరతేయమహం శక్త పరిగంతో సహస్రశ. ఆకాశాన్ని చాలా సులువుగా చుట్టిరాగలడు గరుత్మంతుడు, నేను ఇంకా అంతకంటే వేగంగా ఈ ఆకాశమంతా తిరగగలను, సకల లోకాలు తిరగగలను. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడితో సమానంగా బయలుదేరి పడమరకి చేరగలను. ఉదయాద్రి, అస్తాద్రి, పశ్చిమాద్రి ఈ అద్రులన్నీ, ఈ కొండలన్నీ అవలేలగా ఎగిరి దాటి మళ్ళీ ఇక్కడికి రాగలను. నాకు ఈ ప్రపంచమే లెక్క కాదు, ఈ సముద్రం ఒక లెక్క. నేను ఆకాశంలో వేగంగా ఎగురుతూ ఉంటే గ్రహాలు గతులు తప్పుతాయి, నక్షత్రాలు కిందకి రాలిపోతాయి. ఇలా ఆయన చెబుతూ ఉంటే కొంతమంది మళ్ళీ ఓ వెర్రి సందేహం అడిగారు, ఇంత పొగుడుకోవచ్చా? ఆంజనేయుడు అన్నీ ఎరిగినవాడు కదా, ఆత్మస్థుతి పనికిరాదు కదా అన్నారు కొందరు. ఆత్మస్థుతి అనరు, తన శక్తిని చెప్పడం అంటారు. మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మనం ఉద్యోగానికి పెడుతున్నప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, నేను పిహెచ్డి చేశాను అని అంటే నాకు ఉద్యోగం ఇచ్చారా? లేకపోతే నేను చవటనండి, నేను ఫెయిల్ అయిపోయానండి ఎంఏ అంటే ఉద్యోగం ఇస్తారా మీకు? అప్పుడు పొగుడుకోవాలి. పొగుడుకోకపోతే ఎలాగా? మీరు దేనికైనా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అలా పొగుడుకోవాలి. అలాగే ఎలక్షన్లో నిలబడేటప్పుడు నేను దొంగని, నేను పరికిమాలనండి, నేను ఏ సేవ చేయను, నాకు ఓటు ఏంటంటే ఒకడేస్తాడా? తెల్లారేసరికల్లా మొత్తం రోడ్లు వేసేస్తాను, మీకు అందరికీ అరచేతిలో స్వర్గం చూపిస్తాను, చంద్రమండలంలో కూడా మీకు ప్లేస్ కేటాయిస్తానంటే అప్పుడు మన వాళ్ళందరూ టపా 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 ఓట్లు గుద్దుతారు. కాబట్టి ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మన ప్రయోజనం కోసం, అవతల వాడిని ఆనందపరచడం కోసం పొగుడుకుంటే తప్పు కాదట. ఇప్పుడు ఈయన సముద్రానికి వెళ్ళలేను, నేను చవటని అంటే పాపం వెళ్ళలేట, అయితే ఇక సీతను చూడలేడు అని వానరులంతా నిరుత్సాహపడతారు, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉత్సాహపరచాలి, తాను తన శక్తి ఎంతో ప్రకటించాలి, తన శక్తి ఎంత ఉందని చెప్పుకోవడంలో తప్పు లేదట. అనవసరంగా పొగుడుకుంటే తప్పు, ఒక గొప్ప పని కోసం పొగుడుకుంటే ఎప్పుడు తప్పు కాదు. ఉట్టిన ఈ పని లేదనుకుందాం, ఏది సీతాన్వేషణ అనే కార్యక్రమం లేదు, లంకకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆంజనేయుడు ఇలా కూర్చుని నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాణ్ణి అంటే అప్పుడు లోకం హరిషించదు. ఇప్పుడు ఈయన పని మీద పెడుతున్నాడు కనుక పొగుడుకోవడం తప్పు లేదన్నమాట. అందువల్ల ఈయన నేను ఆకాశంలో పెడుతూ ఉంటే భూమండలం నాకు చిన్న బంతి అయిపోతుంది, నేను ఎగురుతాను, మెరుపు తీగల్లాగా మేఘాల్లోంచి వెళ్ళిపోతాను, లంకకి వెడతాను, రావణుని లంకని పెకలించి వచ్చేస్తానన్నాడు ఆయన. నాకు లంకో లెక్క, లంక, లంకలో ఉన్న రావణాసురుడు కుర్ర కుంక. నాకు వాసవస్య సవజ్రస్య బ్రహ్మణో వా స్వయంభువ విక్రమ్య సహసాహస్తాత్ అమృతం తదిహానయే. ఇంద్రుడి చేతిలో ఉన్న అమృతపు భాండం తేగలను. ఇంద్రుడు ఎక్కడో స్వర్గంలో ఉంటాడు, ఆయన చేతిలో అమృతం కుండ పెట్టుకున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఇంద్రుడి చేతిలో ఉన్న కుండ అమాంతంగా పట్టుకుని మీకు ఇవ్వగలను. ఆ అమృతపు కుండని ఇంద్రుడు బ్రహ్మ చేతిలో పెడితే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి చేతిలో ఉన్న కుండైనా అపహరించి తేగలను. అంత పరాక్రమం కలిగిన నాకు లంకాం వాపి సముక్షిప్య, ఈ లంకని అలా ఈ నాప్కిన్ను పద్మాకర్ గారు ఎత్తి కింద పారేసినట్టుగా లంక మొత్తం పీకి పట్టుకొచ్చి అక్కడ పారేస్తానన్నాడు ఆయన. అసలు నాకే పీకేయాలని ఉంది ఇప్పుడు ఈ కథ చెబుతూ ఉంటే, ఇంకా ఆంజనేయుడికి పీకాలను ఉండలో ఆశ్చర్యం ఉందండి. మనం హనుమంతుడి గురించి చెబుతుంటే కాసేపు మనమే హనుమంతుడు అయిపోతాయి, ఎవడికి వాడే హనుమంతుడు అయిపోయి, వాడే పనిమంతుడు అయిపోయి మొత్తం లంకరలాగా ఏదో టేబుల్ పీకినట్టు పీకి పట్టుకొచ్చేద్దాం అనిపిస్తుందట. రావణాసుడు తగిలితే అది వేరే విషయం అనుకోండి, ఈ లోకం మాత్రం అందరికి ఉత్సాహం రాదు. కానీ ఆంజనేయుడు నిజంగా శక్తి కలిగిన వాడు కాబట్టి లంకని అలా ఉక్షిప్య పెకలించి, అవలీలగా పెకలించి పట్టుకొచ్చి రాముడి కాళ్ళ ముందు పారవేస్తాను అని పలుకుతూ ఉంటే అలా పెరిగిపోతున్న హనుమంతుడిని చూశారు వాళ్ళు. ఇదివరకు హనుమంతుడిని ఇలా కిందకు చూసేవారు, ఇలా వంచి తల చూశారు కూర్చుని ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన అలా పెరుగుతుంటే అలా 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 తలకాయ ఎత్తి చూశారు. ఎంత ఎత్తు పెరిగిపోయాడో ఆ ఎత్తును ఊహించలేకపోయారు వాళ్ళు. దాంతో ఉత్సాహం కలిగింది. జాంబవంతుడైతే ఆనందపడిపోయి పరమానంద భరితుడైపోయి ఇలా అన్నాడు, నాయన వీర కేసరిన పుత్ర హనుమన్ మారుతాత్మజ. వీరాధి వీర కేసరి పుత్ర హనుమ ఓ మారుతాత్మజ, ఆహా, ఇంతవరకు మాలో ఉన్నటువంటి భయమంతా ఈ రూపం చూడగానే తొలగిపోయింది, నీ మాటలు వినగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా అందరికీ నీ వాక్కులు నీ రూపం మళ్ళీ ప్రాణదానం చేసాయి, ఇప్పుడు మా అందరం స్వస్థత పొందాం, ఇక్కడే మేము నీ వచ్చేదాకా ఈ కొండరాళ్ళ మీద కూర్చుని ఉంటాం, ఈ బండరాళ్ళ మీద కూర్చుని ఉంటావు, ఈ మహేంద్ర పర్వత ప్రాంగణంలో కూర్చుని ఉంటావు, నువ్వు ఏం చేస్తావో తెలియదు. వేరావేశంతో విజృంభించి సముద్రం మీద ఎగిరి ఈ సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళి సీతని వెతికి రావాలి. నువ్వు వచ్చేదాకా నిన్ను రాముణ్ణి తలుచుకుంటూ ఇక్కడే గడుపుతాం మేము, తొందరగా బయలుదేరు అనగానే వాయుపుత్రుడు అన్నాడు, ఈ సముద్ర తీరం ఈ చిన్న కొండ నా బరువుని ఆపలేవు. ఇప్పటివరకు మీరంతా ఇక్కడున్నారు, ఇక్కడ నేను ఎగరడం మొదలు పెడితే హుమ్మను ఒక్కసారి నేలను ఒక్క తొక్కు తొక్కి పైకి లేవాలి, అప్పుడు ఈ సముద్ర తీరం అంతా నాశనం అయిపోతుంది. అదిగో ఆ దూరంగా మహేంద్ర పర్వతం ఉన్నది, ఈ మహేంద్ర పర్వతం గట్టి కొండ, ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఎగురుతాను నేను. ఎగిరేటప్పుడు ఏం చేస్తాడైనా ఒక్కసారి నేలను ఇలా ఊపుతాడు. పక్షులు చూశారు కదా మీరు, పెద్ద పెద్ద పక్షులు ఎగిరేటప్పుడు ఒక్కసారి కొమ్మని ఇలా నొక్కి ఎగురుతాయి. ఆ ఉదుటికి కొండంతా పాడైపోతున్నట్టు ఈ కొండ అయితే, పైగా సముద్ర తీరంలో ఉన్న ఇసుక ఉన్న నేల కదా, అది మెత్తని నేల, ఆ నేల కూడా అగాధమైపోతుంది. అప్పుడు నేను ఎగరలేను, కాబట్టి నేను ఎగరడానికి మహేంద్ర పర్వతం దగ్గరికి వెడతాను, ఆ కొండ ఎక్కుతాను, అక్కడ కాసేపు అటు ఇటు నా బలం పరాక్రమం ప్రదర్శించుకుని పరీక్షించుకుని ఎగురుతాను, లేకపోతే ఈ యాత్ర కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరే విమానం రన్వే మీద కాసేపు అలా వచ్చి జామ్మని పైకి వెళ్ళాలి, దానికి మంచి రన్వే కావాలి, పరిగెత్తడానికి విమానానికి ఒక గట్టి నేల కావాలి. ఇలాంటి పిరికి నేల మీద అయితే మొత్తం విమానం కింద కుప్ప కూలిపోతుంది. అందువల్ల నేను ఆ కొండ దగ్గరికి వెడతాను, ఆ కొండ గట్టిదని అక్కడికి వెళ్ళాడు. ఈ మహాత్ముడు పరమ పవిత్రమైన మహేంద్ర పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటేనే ఆ ఎక్కుతున్నప్పుడే కొండ కొంచెం కదిలిపోయిందట, మహేంద్ర పర్వతమే కదిలిపోతే మరి మిగతా పర్వతాలు ఏమవుతాయి? ఆ పర్వతం మీద పెద్ద పెద్ద సింహాలున్నాయి, పులులున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, భయంకరమైన ఏనుగులున్నాయి. ఈయన అటూ ఇటూ కదులుతూ కొండెక్కుతూ ఉంటే ఆ వేగమునకు ఆ కొండ కదలడం వల్ల కొండ మీద ఉన్న సింహాలకి కంగారు పుట్టి గర్జిస్తూ అటూ ఇటూ దూకాయి. కేసరిపుత్రుడి ముందు కేసరాలు కూడా ఎగిరిపోయాయి, పులులు అడిలి పారిపోయాయి, ఏనుగులు కూడా దడదడలాడుతూ గుంపులు గుంపులుగా అటు ఇటు వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. ఇక కొండ మీద ఉన్న పక్షులు అయితే కీచ్ బాచ్ క్యాచ్ అని అరుచుకుంటూ ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద సర్పములు ఉన్నాయి ఆ కొండ మీద, ఈ సర్పములు కదిలిపోతున్న కొండలో ఉండలేక నలిగి బయటకు వచ్చేసాయి. ఆ కొండ మీద ఉన్న గంధర్వులు మొదలైన వాళ్ళు వణికిపోయారు. శత్రువులను సంహరించే మహాపరాక్రమం కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు క్రమక్రమంగా మహేంద్ర పర్వతం పైకి ఎక్కాడు. ఇక్కడితో మనకి కిష్కింధాకాండం పూర్తవుతుందన్నమాట. ఇప్పటివరకు శ్రీమద్ రామాయణంలో బాలకాండం పూర్తి చేసుకున్నాం, అయోధ్యాకాండం పూర్తి చేసుకున్నాం. 3 ఏళ్ళు 21 రోజుల పాటు ఈ 2వ విడత రామాయణ కార్యక్రమానికి కేటాయిస్తే అరణ్యకాండము కిష్కింధాకాండము పూర్తయ్యాయి. ఇక ఇక్కడి నుంచి సుందరకాండం మొదలవుతుంది. అత్యంత పవిత్రమైనది ఈ సుందరకాండం. మొత్తం రామాయణం అంతా ఒక ఎత్తు అయితే ఒక్క సుందరకాండం ఒకటి ఒక ఎత్తు అన్నమాట. మిగతా అన్నిటికీ కాండములకు ఆయా ప్రాంతాలని బట్టి ప్రవర్తనని బట్టి వాల్మీకి మహర్షి పేరు పెట్టాడు. చిన్నపిల్లలుగా పుట్టారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, పిల్లలు ఆడుకునే ఆటలు ఇవన్నీ కలిపి బాలకాండం అని పేరు పెట్టాడు. గ్రహణ ధారణాపటు బాలహ, చదువుకున్నది జ్ఞాపకం పెట్టుకునే స్టూడెంట్ లైఫ్ వరకు ఉన్నదాన్ని ఏమంటారు బాల అంటారు. రాముడు పెళ్ళయి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయన అప్పటి వరకు విద్యార్థి కనుక ఇంకా యువరాజ పట్టాభిషేకం అవ్వలేదు కనుక ఆయన బాలుడి కింద లెక్క కనుక అది బాలకాండం అన్నమాట. అయోధ్య నగరాన్ని చుట్టూ తిరిగింది కనుక అయోధ్యాకాండం అని 2వ కాండమునకు పేరెట్టాడు. మొత్తం కథంతా అయోధ్య, అయోధ్యలో పట్టాభిషేకం చేయాలనుకోవడం, ఆ తర్వాత రాముడు అడవికి వెడుతూ ఉండగా మళ్ళీ అయోధ్యలోనే తండ్రి గారు దశరథుడు చచ్చిపోవడం, భరతుడు అయోధ్య నుంచి రావడం, తిరిగి అయోధ్యకు వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి కదా, అందువల్ల అయోధ్యాకాండము అన్నారు. ఇంకా రాముడు వనవాసం చేశాడు, అరణ్యం చుట్టూ తిరిగింది కథ కనుక అరణ్యకాండము అన్నారు. అక్కడి నుంచి ఋషిమూఖ పర్వతం కిష్కింద చుట్టూ తిరిగింది కనుక కథ అంతా కిష్కింధాకాండము అన్నారు. ఇంకిక్కడి నుంచి మాత్రం ఏ లంకాకాండం సీతాకాండం అనో అనలేదు, హనుమత్కాండం అనలేదు, సుందరకాండము అన్నాడు. దీని గురించి ఎంతమంది ఎన్ని రకాల పిహెచ్డీలు చేశారో ఎవరికి తోచింది వాళ్ళు చెప్పగలిగారు. అందరికీ కొంచెమే తెలుస్తుందని పూర్తిగా తెలియదు, ఎందుకంటే హనుమంతుని శక్తి ఆయనకే తెలియకపోతే మనకేం తెలుస్తుందండి. ఆంజనేయుడు అంత శక్తి ఉందని ఆయనకే తెలియదట, అంటే అదేమో ఆయనకు లోటు కాదు. నా వీపు రాకు కనపడకపోయింది అనుకుందాం, ఈ వీపు కనపడదు, అంత మాత్రం చేత అది నా వీపు కాదా. అలాగే హనుమంతుని శక్తి పూర్తిగా ఆయనకి తెలియనంత శక్తి ఉందన్నమాట ఆయనలో. అలాగే ఈ సుందరకాండములో అపూర్వమైన అర్థాలు ఉన్నాయి. సుతరాం ఆద్రియత ఇతి సుందర, సుందర అనే శబ్దమునకు మిక్కిలి సంతోష పెట్టున్నది. ఒక వ్యక్తిని చూడగానే మనకి ఎక్కడ లేని ఆనందం కలగాలి. ఈ ఆనందం ఇవాళ ఉండడం కాదు, యావజ్జీవితము ఉండాలి. ఇవాళ ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని చూడగానే ఆనందం కలిగిందండి, కానీ ఎంతకాలం ఉంటుంది అది? కొంతమంది ఏదో గురువుగారు వెంట పడతారు, నాలుగు రోజులు తిరుగుతారు, ఐదో రోజులు ఏదో కారణం వచ్చి వాళ్ళ స్వార్థంతో దూరం అయిపోయేవాళ్ళు ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు అందంగా కనపడే ఈ గురువుగారు దగ్గరికి వచ్చాక అందంగా కనపడలేదంటే నీలో రూపం ఉంది. అంటే ఈ రూపం మిక్కిలే ఆనందం కలిగించడంలా కొంతవరకే ఆనందం కలిగిస్తారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు అందంగా కనపడతాయి చూడడానికి, కానీ తింటే కడుపులోకి వెళ్ళాక మండుతాయి. కొన్ని చోట్ల ఏదో జహంగీరో చక్కెర పొంగలో లేకపోతే దద్దోజనమో పులిహోరో కనపడుతుంది, దూరంగా చూడడానికి చాలా బాగుంటుంది, దగ్గరికి వెడితే వాసన. పులిహోరల మీద కొంతమంది కేవలం పసుపు వేసి పెడతారు, అక్కడ చూడడానికి బాగానే ఉంటుంది, తినడానికి బాగుండదు. వస్తువులు కొన్ని బాగుంటాయి కానీ ప్రమాదం తెచ్చి పెడతాయి. ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలలో ఉపకారం కలిగిస్తూ ఆనందం కలిగించే వస్తువుని మాత్రమే సుందరము అంటారు. అలాంటివి అరుదుగా ఉంటాయి ఈ లోకంలో. అలాంటి సుందరులు మొట్టమొదటివాడు హనుమంతుడు. గణపతి చాలా అందంగా ఉంటాడు. ఆ పొట్ట, ఆ తొండము ఇవి ఉన్నప్పటికీ ఆయన రూపం చూస్తే మర్చిపోరట, ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండాలనుకుంటారట. అలాగే వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు పరమసుందరుడు. ఆయన్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఆయన మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. సీత హనుమంతుడు దూరమైతే ఉండలేనన్నది, రాముడు ఉండలేకపోతున్నానన్నాడు, వానరులు ఉండలేకపోయారు. ఇంతెందుకు హనుమంతుడు గంధమాదన పర్వతం మీద చిరంజీవిగా అక్కడికి వెళ్ళిపోతే ఆయన్ని భీముడు చూశాడు. వనవాస కాలంలో భీముడు హనుమంతుడికి తమ్ముడే అవుతాడు. భీముడు హనుమంతుడు చూచాక నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను అన్నయ్య అన్నట్ట. భీముడికి సాధారణంగా ఇంత ఎక్కువ బాంధవ్యాలు వాటి మీద ఆసక్తి ఉండదు. ఆయనంతటి వాడు కూడా సంసార బంధాలకు అతీతంగా ఉండే భీముడు కూడా ఆంజనేయుడు రూపమును చూచి ఈ రూపమును వదిలి వెళ్ళడానికి కాళ్ళు రావటం లేదో అని బాధపడ్డాడు. అది హనుమంతుని రూపంలో ఉన్న గొప్పతనం అన్నమాట. హనుమంతుడు పరమసుందరుడు, సుందరులను ఇక ఆయన్ని మించిన సుందరుడు లేడు. ఇక లంకానగరం మహాసౌందర్యంతో కూడి ఉంటుంది. ఇప్పటికి కూడా లంక అందంగా ఉందంటే ఇంకా ఆ రోజుల్లో ఎలా ఉందో ఆలోచించండి. లంకలో ఉన్న అశోకవనం పరమ సౌందర్యభరితమైనది, అందువల్ల కూడా సుందరము అని దీనికి పేరు పెట్టాడు. ఇక జగన్మాత సీత, ఆ సౌందర్యం దేనితో వర్ణిస్తాం? సాక్షాత్తు జగన్మాత ఆవిడ. ఆ సౌందర్యం అపూర్వ సౌందర్యం, సీత వంటి సుందరి లేదు. ఆవిడ దృష్టిలో పెట్టుకుని కూడా సుందరకాండము అన్నాడు. ఇక అన్నిటికీ మించి పరబ్రహ్మమైన రామచంద్రుడు పరమసుందరుడు, రాముడికంటే అందగాడిని ఈ ప్రపంచంలో మరి ఎవ్వండి మనం చూడలేము కాబట్టి పరమసుందరాకారుడైన రాముడు నిరంతరం సీతచేత గానం చేయబడ్డాడు ఈ సుందరకాండలో కాబట్టి కూడా సుందరకాండము అన్నాం. మిక్కిలి ఈ సంతోషపెట్టేటటువంటి కాండనమాట. ఈ కాండమును ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతమంది చదివారు, ఎంతమంది ఇప్పటికీ చదువుతున్నారు, ఎంతమంది ఉపన్యాసములుగా చెప్పారు, మరెంతమంది భవిష్యత్తులో చెప్పబోతున్నారు? ఎన్నిసార్లు అన్నా తనివి తీరుతోందా? రోజు పారాయణం చేసినా చేస్తున్నాం, రోజు ఈ కథ చెప్పినా మళ్ళీ వింటాం. ఇవాళ ఈ సుందరకాండం పూర్తి చేశాక మళ్ళీ వచ్చే ఏడాది కూడా సుందరకాండం చెబితే కూడా మళ్ళీ వచ్చి వింటారు మీరు. బాబోయ్ వద్దు వెగటు అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇలా ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎన్నిసార్లు పారాయణము చేసినా ఎప్పటికప్పుడు కొత్త ఆనందము అనుభూతి కలిగిస్తుంది. కనుకే దీన్ని సుందరకాండం అన్నారు. ఆఖరికి తినే అన్నం కూడా చచ్చేటప్పుడు వెగటు పుడుతుందిట. మనం చచ్చిపోయే ముందు అన్నం మీద ద్వేషం కలుగుతుంది తెలుసా? రోజు తినే అన్నం మనకి వెగటు కలగదు. రోజు అన్నం తింటూనే ఉంటాం, రోజు కూరలు తింటూనే ఉంటాం, రోజు మజ్జిగ తాగుతూనే ఉంటాం, రోజు కాఫీ తాగుతూనే ఉంటాం, కానీ ఇంకా చచ్చే కొద్ది రోజుల ముందుట అన్నద్వేషం కలుగుతుంది. పోయే కాలం వచ్చాక అన్నం మీద వెగటు కలిగి వికారం కలుగుతుంది. అందుకే ఎవరికైనా అన్నద్వేషం పుట్టిందంటే ఇంకవాడు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాడని అర్థం. అలా ఆఖరికి ఆహారం మీద కూడా వెగటు పుట్టవచ్చు కాక, కానీ సుందరకాండలో ఉన్న ఈ కథ మీద ఎప్పటికీ వెగటు కలగదు కనుకే ఇది సుందరకాండం. ఇంకా ఇందులో ఎన్ని విశేషములు, ఎన్ని గూఢార్థాలు ఉన్నాయి. సుందరకాండం పైకి ఒక కథలా కనపడుతుంది. ఇది ఒక మహాసాధకుల యొక్క కథ. ఈ సుందరకాండములో జీవులకు ప్రతీక జీవాత్మ చైతన్యం సీత. సీత అంటే మనలో ఉన్న జీవాత్మ. ఈ జీవాత్మ అశోకవనంలో బంధింపబడి ఉన్నది. నిజానికి మనం పుట్టింది శోకము లేని ఒక దివ్య స్థలంలో. అయినా ఈ ప్రపంచంలో పుట్టాక నిత్యం శోకిస్తున్నాం. శోకములతో కూడిన ప్రపంచంలో అశోకవనంలో ఉందావిడ. అక్కడ ఉండి కూడా నిరంతరం రామ రామ అని ఏడ్చింది. అంటే జీవుడు ఎప్పుడు పరమాత్మ కోసం అంత ఏడవాలి. పరమాత్ముడి కోసం పరమ దుఃఖం పొందితే, ఆయన్ని పొందడానికి తహతహలాడితే అప్పుడు పరమాత్మ మనకు దర్శనమిస్తాడు. చేసిన పొరపాటు వల్ల పరమాత్మకి ఆవిడ దూరం అయ్యింది. లక్ష్మణుడు లాంటి భక్తుణ్ణి తిరస్కరించింది. ఎప్పుడైనా భగవద్భక్తుల్ని దూషిస్తే ఆ దూషణ వల్ల జీవుడు పరమాత్మకి దూరమై లంకలో పడిపోతాడు. లంకలో పడ్డం అంటే అంతరార్థం ఏమిటి? లం అంటే భూతత్వము. అందుకే మంత్రశాస్త్రములో ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటారు. లం అంటే పృథివీ తత్వం, భూమి. ఈ భూతత్వం కలిగి ఉన్నది కనుక లంక అన్నారు. అంటే ఈ భూమి మీద ఉండే సామాన్యమైన కోరికలతో కూడిన తత్వమే లంక. ఈ లంక 10 ఇంద్రియములతో కూడినటువంటి వాడి చేత పరిపాలింపబడింది. దశేంద్రియాధిష్ఠితమైన శరీరం లంక. ఇంతకీ మన శరీరమే లంక అండి. లంక అంటే మన శరీరం. మన శరీరం మృణ్మయ శరీరం. అందుకే మీరు చర్మమును ఎంత తోమండి, సబ్బు పెట్టుతామండి, కుంకుడుకాయలు పెట్టుతామండి, మళ్ళీ 5 నిమిషాలు పోతే ఒంటి మీద మట్టి మొదలు. చెమట పట్టిందా, ఆ తర్వాత మట్టి. మట్టిలో పుట్టాం, మట్టిలో పెరుగుతాం, మట్టిలో పుట్టిందాన్నే తింటాం. మట్టిలోంచే పుడుతుంది అన్నం, తెలుసుగా మీకు ఆ విషయం. వరి కానీ ధాన్యం కానీ ఏం పుట్టినా మట్టిలోంచే పుట్టాలి. ఈ మట్టిలో పుట్టిన తిండే తింటాం, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాం, మట్టి కొట్టుకుపోతాం, కాలి బూడిదేక మట్టిలో కలిసిపోతాం. అందుకే మన శరీరములు మట్టి శరీరములు, సంస్కృతంలో మృణ్మయ శరీరం అంటారు. ఈ మృణ్మయమైన మన శరీరమును లంక అన్నారు.